భూతనియంత నిర్మలం నిష్కలం నిత్యం నిర్వికల్పం నిరంజనమైనట్టి ఆ పరమాత్మ తాను అనేకమవ్వాలనే దివ్య సంకల్పంతో ధరించిన రూపమే ఈ స్థూల జగత్తు. మన శరీరం మనస్సుకధీనమైనట్లు మన మనస్సు ఆత్మకధీనం. సద్గురువు త్రిమూర్తాత్మకుడైన సాక్షాత్తు పరబ్రహ్మమే కనుక ఈ విశ్వమంతా వారి ఆధీనమై ఉంటుంది. ఈ విషయం సద్గురువు ద్వారా ప్రకటమయ్యే దివ్య లీలల ద్వారా భక్తులకు తెలుస్తుంది. అనంతమైన ఈ ప్రకృతిని శాసించగల సద్గురువు సామర్థ్యాన్ని చవిచూసిన భక్తులకు గురువు యందు విశ్వాసం దృఢపడి శ్రద్ధాభక్తులతో వారిని సేవించి తరించగలరు. మన జీవిత సంఘటనలను శాసించగల దైవశక్తి ఒకటున్నదన్న విశ్వాసం మనకు కలిగించాలని, తద్వారా నిత్య జీవితంలో వివేకము వైరాగ్యము కలిగి ధార్మిక జీవితము త్రికరణ శుద్ధిగా మన చేత ఆచరింపజేయాలనే సద్గురుని యొక్క తపనే ఇట్టి లీలలకు మూలం. వారు మన నుండి ఆశించున్నది అట్టి పవిత్ర జీవిత విధానమే. మనం అలా జీవించినప్పుడే మనం నిజంగా వారికి దక్షిణ సమర్పించిన వారవుతాము. అలా చేయనప్పుడు లీలా రూపంలో మనపై వర్షించిన సద్గురు కృప అడవిగాచిన వెన్నెల వలె వ్యర్థమవుతుంది. ఒకప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులోని శివాలయంలో వేంచేశారు. ఒకే ఒక భక్తుడు వారికి తోడుగా ఉన్నాడు. ఇంతలో మేఘావృతమై కొద్ది చినుకులు చీకట్లు వచ్చి ప్రళయం వలె ఉరుములు వచ్చి పడ్డాయి. శ్రీ స్వామివారిని లోనికి తీసుకు వెళ్లడానికి ఎవరూ లేరు, వర్షమొస్తే తడుస్తారు అని ఆ భక్తుడు భయపడుతున్నాడు. అప్పుడు శ్రీ స్వామివారు చాప తెచ్చి తన ముందు వేయమని ఆజ్ఞాపించారు. స్వామి, వాన వచ్చేటట్లుంది, మీరు ఇంకా ముందుకు జరిగితే నేను ఒక్కడే మిమ్మల్ని లోపలికి మోసుకురాలేను అన్నాడు. ఉండయ్యా, మబ్బు కట్టాలా అన్నారు శ్రీ స్వామివారు. చాప మీద కూర్చుని కొంతసేపు తన దృష్టిని మబ్బుకేసి నిగిడ్చి చూశారు. అంతే, ఆ మేఘాలు ఉరుములు చినుకులు పోయి మామూలు పరిస్థితి ఏర్పడింది. తలుపూరులో నారాయణదాసు అను స్వామి భక్తులు ఒకరున్నారు. ఒకరోజు 1977 సంవత్సరంలో అతడి ఆశ్రమంలో శ్రీ స్వామివారు వేంచేసియున్నారు. స్వామి సేవకుడు బరిగెల నాగయ్య శ్రీ స్వామివారిని, స్వామి, వాన ఎప్పుడు కురుస్తుంది అని అడిగాడు. అయ్యా, ఈ సంవత్సరం 3 వానలే కదయ్యా, 1.5 నెలకు ఒకసారి, 2 నెలల 20 రోజులకు ఒకసారి, 3 నెలల 5 రోజులకు ఒకసారి పైవాళ్లు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నారు శ్రీ స్వామివారు. 1.5 నెల వర్షం లేకుంటే గొడ్డు పిల్ల చచ్చిపోతారే అన్నాడు నాగయ్య. అట్లా అయితే మనమన్నా కష్టపడి కురిపించుకోవద్దయ్యా అన్నారు శ్రీ స్వామివారు. శ్రీ స్వామివారిని నాగయ్య గంజి త్రాగమంటే, అయ్యా, అనుకున్న పని పూర్తి అయితే గదయ్యా నీళ్లు త్రాగవలసింది అన్నారు శ్రీ స్వామివారు. ఆ తరువాత వారు సిద్ధులయ్య కొండ దగ్గర 3 రోజులు, కలిచేడులో 3 రోజులు నిరాహారి అయి బండి ఆపండయ్యా అని అహర్నిశలు అరుస్తూనే ఉన్నారు. రాత్రింబవళ్ళు నిద్రపోకుండా కూర్చునే ఉన్నారు. ఆసనమైనా మార్చలేదు. మొదటి రోజు ఎలా ఉన్నారో చివరి రోజు వరకు అలానే కూర్చున్నారు. అంతకుముందు ఎప్పుడూ ఆయన పడుకుని ఉండడం చూస్తూ ఉన్న భక్తులందరూ శ్రీ స్వామివారికి వృద్ధాప్యము బలహీనత వచ్చేశాయని ఇక కొలుకునే ప్రసక్తే లేదని అనుకునేవారు. ఈ దృశ్యం చూసేసరికి కనువిప్పై శ్రీ స్వామివారిలోని కార్యదీక్ష శక్తి తెలిసి వచ్చాయి. 6వ రోజు సాయంత్రం 4 గంటలకు తమకు స్నానం చేయించమని కోరారు. వారికి స్నానం చేయించి కూర్చోబెట్టగానే పకపకా నవ్వుతూ గడ్డ గడ్డ పెళ్లగించుకున్నదయ్యా అన్నారు. మరుక్షణం నుండి కుంభవృష్టి మొదలై చెరువులు నిండే వరకు ఆగలేదు. ఋషులు తమ తపస్సు యజ్ఞయాగాదుల వలన సకాల వర్షాలను కురిపించి జగద్హితం చేసేవారని పురాణాలలో చదివాము. అది నిజమేనని శ్రీ స్వామివారిని చూస్తే తెలుస్తుంది. అలా చేయగల సమర్థులనే భూసురులు అనేవారు కాబోలు. శ్రీ స్వామివారు అంత శక్తిమంతులే అయితే వర్షం కురిపించడానికి 6 రోజులు ఎందుకు పట్టింది అన్న ప్రశ్న రావచ్చు. స్థానిక ప్రజల యొక్క సమిష్టి పాపకర్మల ఫలితమే అనావృష్టికి కారణమని పెద్దలు అంటారు. వారందరి కర్మను తమ తపశ్శక్తితో దహించి వేయడానికి వారికీ కొంతకాలం అవసరమవుతుంది. ప్రజలు నిస్వార్థమైన శ్రద్ధాభక్తులతో ప్రేమపూర్వకంగా భగవంతునికి పూజలు చేయకపోవడం, ప్రజలలో భక్తిభావము, ధర్మాచరణ నెలకొనడానికి అవసరమైన ధర్మ కార్యాలను నిర్వహించనందువలన అనావృష్టి వంటి అరిష్టాలు ఏర్పడతాయని శాస్త్రం. ఒకరోజు రెండెద్దుల బండిలో శ్రీ స్వామివారిని ముదిగేడు నుండి సిద్దలయ్య కొండకు తీసుకువస్తున్నారు సేవకులు. మార్గమధ్యంలో బ్రహ్మాండంగా మేఘావృతమై సన్నగా వర్షం మొదలయ్యింది. సేవకులు, స్వామి, పెద్ద వర్షం వస్తుంది, మనమందరము సామానుతో సహా తడిచిపోతాము అని విన్నవించారు. శ్రీ స్వామివారు మౌనంగా తన అరచేతిని ఆకాశం వైపు చూపుతూ కాస్త ఆగు అన్నట్లుగా చేతిని పైకెత్తి కొంతసేపు ఉంచారు. అంతే, వర్షం నిలిచిపోయింది. శ్రీ స్వామివారు సిద్దులయ్య కొండ చేరిన వెంటనే బ్రహ్మాండంగా వర్షం కురిసింది. ఇలాంటి లీలలు భక్తులు ప్రత్యక్షంగా చూడబట్టే ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని నిరంతరం తిరుగుతుండే శ్రీ స్వామివారిని రాత్రింబవళ్లు సేవించి ధన్యులయ్యారు. తలుపూరులో డి మైను అనే మైకాగని ఉంది. శ్రీ స్వామివారు అక్కడ ఉన్నప్పుడు మబ్బులు పట్టి బాగా వర్షం పడేటట్లుగా వర్షపు వాసన వస్తున్నది. స్వామి, వర్షం వచ్చేస్తుంది, మన వస్తువులన్నీ తడిచిపోతాయి, ఇక్కడ ఇల్లు కూడా లేదే అని అన్నారు సేవకులు. వెంటనే శ్రీ స్వామివారు తంబుర తీసుకుని దానిని కాసేపు మీటి, ఏమి వీరరాఘవులు, మేము ఇచ్చట ఉండామని తెలియదా? మా సామాను మేము ఏమైపోవాలి? ఏమిటయ్యా, నీ ఇష్టం వచ్చినట్లుంది, మేమేం కావాలి, మా మనుషులేం కావాలని ఇట్లా చేస్తున్నావు అని దబాయించారు. 5 నిమిషాలకల్లా మేఘాలు చల్లా చెదురై స్పష్టంగా సూర్యుడు కనబడ్డాడు. ఇలానే ఒకప్పుడు షిరిడీలో గాలివాన ప్రారంభమైంది. త్వరగా ఇల్లు చేరవలసిన భక్తులు ఆందోళన పడుతుంటే సాయి మసీదు నుండి బయటకు వచ్చి, ఓ అల్లా, నా బిడ్డలు క్షేమంగా త్వరగా ఇల్లు చేరాలి, వర్షం ఇక చాలించు అని గద్దించగానే వర్షమూ ఆగిపోయింది. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రం నుండి వచ్చిన భక్తులు 2 సంవత్సరముల నుండి వారి ప్రాంతాలలో పూర్తిగా వర్షాలు లేవని శ్రీ స్వామివారికి విన్నవించుకున్నారు. భగవంతునికి అర్జీ వ్రాయండయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు చీటీ వ్రాయించి తన తొడకింద పెట్టుకుని 5 రోజులు అన్న పానీయాలు నిద్ర మాని అలాగే కూర్చున్నారు. 5వ రోజు ఆ ప్రాంతంలో వర్షం పడి చెరువులు నిండిన తర్వాతనే శ్రీ స్వామివారు గంజి త్రాగారు. ఇదే విధంగా కలిచేడులో కూడా అనావృష్టిగా ఉండి పశువులకు గడ్డి లేక చింపిరి కాగితాలు, ఎండుటాకులు తింటున్నాయి. అది చూచి శ్రీ స్వామివారు 2 రాత్రుల్లో 2 పగళ్ళు నీరు ముట్టకుండా, ఒరేయ్ బండ్లు నిలపండిరా, పిల్లకట్టంతా వెళుతున్నారు, ఎన్నిసార్లు చెప్పాలి, నాకు కోపమొచ్చిందో, జుల్మానా వేస్తా అని అరుస్తూ కూర్చున్నారు. 3వ రోజు తమ దీక్ష విరమించి స్నానం చేసి గంజి త్రాగారు. 1/2 గంటలో వర్షం కురిసి చెరువులు నిండాయి. కలిచేడు సిద్దలయ్య కొండ దగ్గర శ్రీ స్వామివారు ఉన్నారు. కట్టుమూడిపల్లెలో వర్షం లేక నార్లు ఎండిపోతున్నాయి. రైతులు వచ్చి శ్రీ స్వామివారికి మొరపెట్టుకున్నారు. అప్పుడు స్వామివారు, దేవుడికి అర్జీ పెడతామయ్యా, రేపు మధ్యాహ్నం 2 పదుల వర్షం కురుస్తుంది అని చీటీ వ్రాయించి ఆశీర్వాద ముద్ర వేసి ఆ రైతులకిచ్చారు. తెల్లవారి వర్షం కురిసి చెరువులు నిండి 3వ రోజు నుండి నాట్లు ప్రారంభించారు. ఆ గ్రామస్తులంతా శ్రీ స్వామివారి శక్తి సామర్థ్యాలను కొనియాడారు. తలుపూరులో ఒకరోజు మధ్యాహ్నం తాటి బొలుగు అను విషసర్పం శ్రీ స్వామివారి తొడకిందకు వచ్చింది. ఆ సంగతి చెబితే, అదేమి చేస్తుందిలే, దానిని మీరేమీ చేయవద్దు అన్నారు శ్రీ స్వామివారు. తర్వాత దానంతటా అదే వెళ్లిపోయింది. 1974వ సంవత్సరంలో ఒక మండు వేసవిలో ఒకనాడు గొలగమూడి ఆశ్రమం నడికప్పుకు మంటలు అంటుకుని అన్ని వైపులా అలుముకుంటున్నాయి. దట్టంగా పొగ ఆకాశానికి లేచింది. పడమట గాలి బ్రహ్మాండంగా వీస్తోంది. దగ్గరిలో నీళ్లు సమృద్ధిగా లేవు. శిష్యుడు రమణయ్య స్వామికి నమస్కరించి నిచ్చెన సహాయంతో ఇంటిపైకెళ్లి చిన్న కుండెడు నీళ్లు ఆ మంటపై చల్లాడు. ఫైరు ఇంజనుకు కూడా అలివికానంతగా ప్రజ్వరిల్లిన ఆ మంటలు దుత్తెడు నీళ్లతో పూర్తిగా చల్లారిపోయాయి. ఒకరోజు శ్రీ స్వామివారు కలిచేడులో నరసారెడ్డి గారింటికి వచ్చారు. నరసారెడ్డి భార్య ఈశ్వరమ్మ వంట చేసే చోటుకు వెళ్లి ఆ వసారాకు రేకులు వేయించమన్నారు శ్రీ స్వామివారు. ఆర్థికంగా అశక్తురాలును కదా, తమకు తెలియంది ఏమున్నది అని విన్నవించింది. వాళ్లే చూసుకుంటారులే అని మాత్రం అన్నారు శ్రీ స్వామివారు. 5 రోజుల తర్వాత ఆమె సజ్జవడలు చేస్తున్నది. నూనె బాణిలకి ఉన్నట్లుండి వేలుడు రంధ్రం పడి నూనె మండుతున్న పొయ్యిలోకి కారుతోంది. వెంటనే ఆమె ఇంటిలో నుండి ఒక బేషన్ తెచ్చి ఆ బాండిలలో మిగిలిన నూనెను అందులో పోసుకున్న తర్వాత ఆమెకు ఒక విషయం ఆశ్చర్యంగా తోచింది. అంత నూనె మండే పొయ్యిలోకి కారినప్పుడు మంటలు ఎంతగానో ఎగసి వసారా ఇల్లు తగలబడవలసింది కదా. అయినప్పటికీ ఆమె బేషన్ తెచ్చి నూనె వంచుకునేంత వరకు మంటలు పైకి లేవకపోవడమేమిటి? వెంటనే ఆమెకు ఒక విషయం తోచింది. అందుకే కాబోలు శ్రీ స్వామివారు వసారాకు రేకులు కప్పించుకోమన్నారు. అయినప్పటికీ ఆయన అభయమిచ్చినందువల్లనే ఇప్పుడు ప్రమాదం వాటిల్లలేదని ఆమె గుర్తించింది. బోయినపల్లి గ్రామం వద్ద కొందరు భక్తులు బ్రహ్మంగారి భార్య శ్రీ గోవిందమ్మ గారు నీటితో దీపాలు వెలిగించిందట, ఎంతటి మహాత్మురాలు అని అనుకుంటుండగా శ్రీ స్వామివారు అది విని చెంబుతో నీరు తెప్పించి వారికిచ్చి మీరు కూడా వెలిగించుకోండి అన్నారు. ఆ నీరు పోసి వారు వెలిగిస్తే దీపాలు వెలిగాయి. శ్రీ స్వామివారు శరీరంతో ఉన్నంత కాలం ఇలాంటి విషయాలు బయటికి చెబితే శ్రీ స్వామివారు అంగీకరించక వాటిని గుప్తంగా ఉంచమని ఆదేశించేవారు. పెనవర్తి వాస్తవ్యుడు పోలు మస్తానయ్య ఇలా చెప్పారు. ఒకసారి పెనవర్తి నుండి తలుపూరుకు నారాయణరెడ్డి గారి కారులో వెళుతున్నాం. కారులో ఉన్న శ్రీ స్వామివారు ఉన్నట్లుండి అయ్యా గొంతు కోయవలసి వస్తుందే అన్నారు. కాసేపట్లో శ్రీ స్వామివారు హఠాత్తుగా పెట్టిన పెద్ద కేకకు బ్రేకు వేయకనే కారు ఆగిపోయింది. వెంటనే చెంగున ఒక మేక కారు ముందు నుండి రోడ్డుకు అడ్డంగా పరిగెత్తింది. కారు ఆ క్షణంలో నిలవకపోయినట్లయితే దాని గొంతు తెగేదే. నాటి వరకు స్వామియందు ఏమాత్రం నమ్మకం లక్ష్యం లేని నేను ఈ సంఘటనతో శ్రీ స్వామివారి భక్తుడనయ్యాను. ఒకరోజు రాత్రి రోసిరెడ్డి పందిరికి చెక్కిన కాగితాలు తీయబోయాడు. అతని చూపుడు వేలును పాము కరిచింది. శ్రీ స్వామివారు ఆ వేలును తన తొడపై నుంచి ఆ పైన తన అరచెయ్యి వేసి అదివిపెట్టి 5 నిమిషాలు ఉంచారు. బాధ పూర్తిగా తగ్గింది. నీ ఒళ్ళు సంజీవి అయింది పొమ్మన్నారు స్వామివారు. అది మొదలు ఏ విషజంతువు కరిసినా రోసిరెడ్డికి విషం ఎక్కడం లేదు. ఒకప్పుడు యార్లపాడు అనే గ్రామంలో వ్యక్తులు నిష్కారణంగా మరణించడం ప్రారంభించారు. కారణం తెలియక గ్రామ ప్రజలందరూ భయభ్రాంతులయ్యారు. ఏదో దుష్టశక్తి ఊరిలో ప్రవేశించి అలా విలయతాండవం చేస్తుందని అందరూ తలిచారు. ఊరిలోని ప్రతివారు పొద్దుగుంకినప్పటి నుండి ఇండ్లలో నుండి బయటికి రాను ధైర్యం లేక భయంతో తలుపులు బిగించుకుని ఇండ్లలోనే ఉండిపోతున్నారు. కొందరు గ్రామస్తులు శ్రీ స్వామివారిని పదే పదే ఆర్ధించి వారి గ్రామానికి తీసుకుపోయారు. శ్రీ స్వామివారు ఆ గ్రామం చేరేటప్పటికి రాత్రి సమయం అయినందువల్ల ఎవరి తలుపు తట్టినా ఆ దుష్టశక్తేనని తలచి భయపడి తలుపులు తీయలేదు. చివరకు ఒక ముసలామె తెగించి తలుపు తీసి చూసింది. నిజంగా శ్రీ స్వామివారు వచ్చారని అందరికీ చెప్పడంతో గ్రామస్తులందరూ శ్రీ స్వామివారి చుట్టూ పోగై స్వాగతం పలికారు. అప్పుడు శ్రీ స్వామి వారిని కరుణించి ఊరిలోనే ఒకచోట పవిత్రమైన తమ అగ్నిని స్థాపించి కొద్ది రోజులు ఆ గ్రామంలోనే ఉన్నారు. అటు తర్వాత ఊరిలో మరొక్క మనిషి కూడా మరణించలేదు. మోపూరు దశయ్య, కొమరగిరి రమణయ్య జమ్మిమాను కొట్టారు. దాన్ని 2 ఎడ్ల బండి అడుగున కట్టి తోలుకురావాలి. ఆ మాను కొనవైపున బండికి కట్టారు. ఎంత ప్రయత్నించినా మొదలు లేవలేదు. ఇంతలోనే శ్రీ స్వామివారు అక్కడికి వస్తే వారికి ఈ విషయం చెప్పారు. పలావు తినేవాళ్ళని పిలవండయ్యా, లేస్తుంది అన్నారు. ఆ మాటలకు అర్థం శ్రీ స్వామివారికే తెలియాలి. శ్రీ స్వామివారు వెళ్లిపోయారు. అయినా చివరిసారిగా ప్రయత్నిస్తామని వారు మూకులాగారు. ఆశ్చర్యంగా అది ఎంతో సులభంగా లేచిపోయింది. ఒకరోజు శ్రీ స్వామివారి భక్తురాలు ఒక్కమ్మ శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నారు. వెల్లువకు కొట్టుకొచ్చిన కంప తెచ్చి శ్రీ స్వామివారు పెన్నానది నీటిపై వేశారు. ఆ కంపకు తన కపిలమోకు నిప్పును అంటించి మంట పెట్టారు. నదిలోని నీటిని శ్రీ స్వామివారు తన ముంతతో ముంచి మంటపై చల్లుతున్నారు. ఆ మంటలు ఆ నీటికి చల్లారే బదులు అంతకంతకు ప్రజ్వలించసాగాయి. ఇటువంటి లీలే శ్రీ అక్కలకోట స్వామివారి చరిత్రలో కూడా మనకు దర్శనమవుతుంది. కుల్లూరు రాజుపాళెం ఎరుకుల రాజుగారి బావిలో వేసవికాలం నీరుండదు. వర్షాకాలం నీరున్న పురుగు పట్టి వాసన వస్తుంది. ఒకరోజు శ్రీ స్వామివారు ఆ బావిలో మునిగి వచ్చారు. అది మొదలు ఆ నీరు పురుగులు వాసన పోయి తరుగు లేకుండా ఉంది. ఒకప్పుడు మంగుపల్లెలో కలరాదేవత స్వైర విహారం చేస్తూ జనాన్ని గుంపులు గుంపులుగా చంపుతోంది. ఏరు గట్ల నిండగా ప్రవహిస్తున్నందున గ్రామస్తులెవరూ శ్రీ స్వామివారి దగ్గరకు రాలేకపోయారు. శ్రీ స్వామివారు ఒక కాగడా వెలిగించి చలమానాయుడు చేతికిచ్చి అటూ ఇటూ చూడకుండా నీ దృష్టి కాగడాపై పెట్టి నడవమన్నారు. చలమానాయుడు ముందు శ్రీ స్వామివారు వెనక నడిచి ఆ గ్రామం చేరారు. ఏటిలో నీరు చలమానాయుడికి మోకాటిలోతే ఉన్నది. శ్రీ స్వామివారు ఊరు వెలుపలొక కర్ర నాటి దానికొక చీటీ వ్రాయించి కట్టి తిరిగి వచ్చేశారు. అది మొదలు ఆ గ్రామంలో ఒక్కరు కూడా మరణించలేదు. శ్రీ స్వామివారిని నమ్ముకున్న వారికి వారి రక్షణ అడగాకనే లభిస్తుందని గమనించాలి. వెంకయ్య పేరు మీద పిడికెడన్నం పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి మంచి చెడ్డలన్నీ మనమే చూడొద్దయ్యా అని శ్రీ స్వామివారు అభయమిచ్చి ఉన్నారు. ఈ విషయం శేషయ్య నాయుడు గారి ఎడల ఎట్లా నిజమైందో చూద్దాం. శ్రీ స్వామివారు ఒంటరిగా అడవులలో తిరుగుతుండే రోజులలో శ్రీ స్వామివారు తరచూ చెర్లోపల్లి గ్రామస్తులైన ఎస్ శేషయ్య నాయుడు గారింటికి వచ్చేవారు. అర్ధరాత్రి అప్పుడు వచ్చిన శేషయ్య గారి తల్లిగారు ఆ మహనీయునికి భక్తితో కడుపు నిండా అన్నం పెట్టేది. 1976వ సంవత్సరంలో చెర్లోపల్లి శేషయ్య నాయుడు గారు త్రోవన వస్తుంటే శ్రీ స్వామివారు ఆయనను పిలిచి, నీకు 1 సంవత్సరం 4 నెలల 6 రోజులకు గండం ఉంది, తిరవళ్లూరు వీరరాఘవస్వామి తప్పిస్తారు అని చీటీ వ్రాయించి ఇచ్చారు. కొన్నాళ్ల తర్వాత తన పొలంలో కయ్య నిండా నీళ్లు పెట్టి రొంపి దుక్కి దున్నడానికి ఎద్దులను నాగలికి కట్టి తోలగా ఒక ఎద్దు కయ్యలోకి దిగిన వెంటనే కింద పడి తన్నుకుంటోంది. ఆతృతగా చేలోకి దిగిన నాయుడు గారికి కాళ్లకు చివుక్కుమన్నట్లయిందట. కాని లెక్క చేయక ఎద్దును పక్కకు లాగుతుండగా చేలో కరెంటు ఎత్తైనట్లు గుర్తించి కేకలు వేసి మెయిన్ ఆపించారు. ఎద్దు మాత్రం అక్కడికక్కడే చనిపోయింది. మరొక ఎద్దు తప్పించుకున్నది. కాని తనకు మాత్రం ఏ అపాయమూ జరగలేదు. ఎద్దు చావుకు కారణం బోధపడక మెయిన్ ఆన్ చేసి టెస్టులతో పొలంలో నీటిని పరిశీలిస్తే చేనంతా కరెంటు ఎత్తై ఉంది. ఆలోచించాక కొంతకాలం క్రిందట శ్రీ స్వామివారు వ్రాయించి ఇచ్చిన చీటీ వెతికితే దొరికింది. అందులో శ్రీ స్వామివారు వ్రాయించిన 1 సంవత్సరం 4 నెలల 6 రోజుల గండం ఆ రోజుకు రావలసి ఉన్నది. కనుక ఆ మరణగండం నుండి కేవలం శ్రీ స్వామివారి కృప వలన బయటపడ్డానని నాయుడు గారు తెలుసుకున్నారు. అనిమాది అష్టసిద్ధులు శ్రీ స్వామివారికి దాస్యం చేసేవి. ఉదాహరణకి పాలకొండ సుబ్బారెడ్డి ఒకరోజు చాకలిగుంట దగ్గర జమిమాను కొట్టేశాడు. శ్రీ స్వామివారి నడిచే రోజులవి, మనం వెంటనే వెళ్లాలి, మాను ఎత్తుకోండి అన్నారు శ్రీ స్వామివారు. అది చాలా బరువుగా ఉంది. శ్రీ స్వామివారు చెప్పారు కనుక ప్రాణాలు దిగబట్టి సుబ్బారెడ్డి ఎలాగో నెత్తికెత్తుకున్నాడు. కాని నిలువునా కూలిపోయేటంత బరువుగా ఉందది. 4 బారలు నడిచాక శ్రీ స్వామివారు, బరువుగా ఉందయ్యా, ఆడవేయి అన్నారు. బ్రతుకు జీవుడా అంటూ కింద పడేశాడు. శ్రీ స్వామివారు తన చేతికర్ర తీసుకుని ఆ మానును ఈవైపుకు ఆ వైపుకు పొడిచారు. ఇప్పుడు ఎత్తుకో అన్నారు శ్రీ స్వామి. అప్పుడు ఎత్తుకుంటే నిజంగా తేలిగ్గా ఉందా మాను, స్వామి తలుచుకుంటే ఏమైనా చేయగలడురా అనుకున్నాడు సుబ్బారెడ్డి. నరసాపురం రైతు తన పొలంలో బావి ఎంతలోతు త్రవ్వినా నీరు పడలేదు. శ్రీ స్వామివారిని శరణు పొందాడు. శ్రీ స్వామివారు ఆ బావిలో టెంకాయ కొట్టి కొద్దిగా త్రవ్వి బయటికొచ్చేశారు. తెల్లవారేసరికి బావి నిండా నీరూరింది. ఈ వింత చూసిన ఊరి జనమంతా ఆశ్చర్యంతో భక్తిగా శ్రీ స్వామికి నివాళులు అర్పించారు. నాగుల వెల్లటూరు వాస్తవ్యుడు నూతేడి శ్రీరాములు నాయుడు తన పొలంలో బావి త్రవ్విస్తున్నాడు. 18 అడుగులు త్రవ్వాక కఠినమైన బండపడి త్రవ్వుటకు అలివి కాలేదు. ఆ ప్రాంతంలో బావి 30 అడుగులు త్రవ్వితే గాని నీళ్లు పడవు. స్వామివారికి విన్నవించారు. 4 రోజులు